శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం, కిష్కింధాకాండ, మొదటి అధ్యాయం, మొదటి సర్గ, అవతారిక. అరణ్యకాండలో దీన సంరక్షణ అనే ధర్మాన్ని రామచంద్రమూర్తి అనుష్ఠించి చూపించాడు. ఈ కాండలో మిత్రరక్షణ అనుష్ఠించి చూపుతున్నాడు. పూర్వకాండలో జటాయువు లాంటి వారికి మోక్షమిచ్చి తన పరాత్పరత్వాన్ని వెల్లడి చేశాడు. ఈ కాండలో ఆయన అసంఖ్యాకమైన కళ్యాణ గుణాలు చెప్పడం జరుగుతుంది. ప్రథమ కాండలో శరణాగతి మంత్రం, అందులోని సీతా కళ్యాణం ద్వారా వివరించబడింది. అయోధ్యకాండలో సర్వజన వ్యామోహ విషయత్వం చెప్పి నారాయణ శబ్దార్థం వివరించడం జరిగింది. అరణ్యకాండలో పంచవటీవాస పర్యంత వృత్తాంతంలో మునిజనులు చేసిన కైంకర్యం చెప్పడం వల్ల నారాయణాయ అనే పదంలోని చతుర్థి విభక్తి అర్థం చెప్పడం జరిగింది. ఖరాది రాక్షసుల వద్దతో మంత్రంలోని ఉత్తరార్థంలో నమ అనే మూడో పదం అర్థాన్ని విశదీకరించి మారీచి దర్శనం మొదలు జీవుడు ఉజ్జీవించే ఉపాయం చెప్పడం జరుగుతుంది. శ్రీరామచంద్రమూర్తి సీతను విదికాడు అనే కథ వల్ల భగవంతుడు జీవుడిని ఉజ్జీవింపజేసే ఉపాయ చింతన చెప్పడం జరిగింది. కిష్కింధాకాండలో ఆ జీవుడి దగ్గరకు ఆచార్యుడు పంపడం జరిగిందని చెప్పబడింది. శ్రీరామచంద్రమూర్తి విలాపం పేరుతో నిత్య కైంకర్య పరులైన నిత్య సూర్యులను చూసి, అయ్యో, జీవులందరూ వీరిలాగానే భోగానికి అర్హులై కూడా ఎందుకు కొందరు నన్ను చేరరావటం లేదనే భగవంతుడి క్లేశం ప్రథమ సర్గలో వర్ణించడం జరిగింది. కమలాల, కలువల, మీనాల సమూహంతో మిక్కిలి ప్రకాశించే సౌందర్య లక్ష్మితో కూడిన పంపా పుష్కరిణిని చూసి రామచంద్రమూర్తి తమ్ముడైన లక్ష్మణుడితో తన దుఃఖం చెప్పుకుని ఇలా పలికాడు. పంపను చూసిన సంతోషంతో శ్రీరామచంద్రమూర్తికి సీతాదేవి జ్ఞాపకం వచ్చింది. సీతాదేవి కోసం తానెంత శోకిస్తున్నాడో, విలవెలబోయి ఉన్నాడో అనే విషయాన్ని తనలాగే ముఖ చిహ్నాలున్న తమ్ముడు లక్ష్మణుడితో ఇలా అన్నాడు. వికసించిన కమలాలు, ఎర్ర కలవలు, వైడూర్య కాంతిగల నిర్మల జలాలు, ఆ నీటి ఒడ్డున నానా విధాలైన వృక్షాలు గల పంపను చూసావా సౌమిత్రి? శిఖరాలతో కొండలుండే రీతిగా ఎత్తైన కొమ్మలతో పంప చుట్టూ ఉన్న అడవుల్లోని చెట్లు పొగిడే విధంగా ఉన్నాయి. ఊరి బయట కుటీరంలో ఉపవాసాలు వృతాలు చేస్తూ కృషిస్తున్న భరతుడి కొరకు సీత రాక్షసుల చేతికి చిక్కి బాధపడుతున్నందుకు శోకపీడితుడని నన్ను వసంతుడు అధిక దుఃఖంలో ముంచాలని చూస్తున్నాడు. దుఃఖించేవాడికి సర్వం అసహ్యంగా కనిపించినట్లే సీతాభరతులకై ఏడ్చి నాకు కూడా ఈ కొలను విచిత్ర వనంతో చుట్టబడి తాపం హరించి దేహకాంతి కలిగించి చల్లటి నీటితో మిక్కిలి సంతోషంగా ఉంది. పాములతో చుట్టబడి మృగాలతో పక్షులతో కూడి కమలాలు కలువలతో కప్పబడిన కొలను కనపడుతుంది చూసావా లక్ష్మణ? అవే పచ్చిక పట్టులు నీలం పసుపు రంగులతో ఉండటంతో వాటి మీద చెట్ల నుండి పూలు రాలుతుండడం వల్ల రత్నకంబళల్లాగా ఉన్నాయి. దండిగా పూసిన పూలతో వృద్ధి పొందిన కొనకమ్మలు గల చెట్లను, వికసించిన పూలు గల కొనలున్న తీగలు ఆపాదమస్తకం కౌగిలించుకున్నాయి చూసావా? సువాసనతో నిండిన వాడై, సుఖం కలిగించే విధంగా సృష్టించే వాయువు కలవాడై, విజృంభించిన మన్మథుడు గలవాడై, ఫలాలతో పూలతో మనసును ఆకర్షించేవాడై వసంతుడు ప్రకాశిస్తున్నాడు. మేఘాలు నీళ్లు కురిపిస్తున్నట్లే పూల చెట్లు పూలవర్షం కురిపిస్తున్నాయి. చూడు ఈ సౌభాగ్యం. కఠినమైన రాళ్లలో అడవి చెట్లు పూలు రాల్చాయి. గాలి వీస్తుంటే రాలినా రాలుతున్న పూలతో కలిసి పిల్లగాలి ఆడుకుంటున్నది. గాలి పూలతో అందమైన కొమ్మలను తాకి వాటి నుండి వచ్చే ధ్వనితో తుమ్మితుల ఝంకారం పేరుతో పాటలు పాడుతున్నది. కోవిలల మనోజ్ఞమైన పంచమధ్వనితో సంతోషంగా చెట్ల కొమ్మలను ఆడించే విధంగా కొండ గుహ వదిలి బయలుదేరి పాట పాడుతున్న దానిలాగా గాలి కనిపించింది. గాలి రివ్వును వీచడం వల్ల పూచిన కొమ్మలు ఒకదానితో మరొకటి పెనవేసుకుని ఇంపైన పూలదండల్లాగా చెట్ల సమూహంలో ప్రకాశిస్తున్నది. మందానీలుడు శ్రీగంధంలాగా చల్లగా మంచి పరిమళాన్ని అన్ని చోట్ల కలిసేట్టు సృష్టించిన వారికి వేడిపోయేట్లు సుఖస్పర్శుడై చక్కగా విసిరాడు. తేనెల వాసనలు కొడుతున్న అడవుల్లో మదించిన తుమ్మెదుల మనోహర ధ్వనుల వల్ల చెట్ల గాలి అతిశయంతో ఆడింది, పాడింది. కొండల్లో కోనల్లో పుట్టిన నిండారు పూల గుత్తులతో నిండిన చెట్లు ఒకదానితో మరొకటి కలుసుకునగా కొండలన్నీ పూల కుప్పల్లాగా కనపడుతున్నాయి. పూలతో కప్పబడిన కొనలు కలిగి ఎగురు కొట్టడం వల్ల భ్రమరం పైభాగం తల మీద పూలను ధరించి నల్లగుడ్డ ముసుగు వేసుకుని ఆడుతూ పాడుతూ ఉన్న స్త్రీలలాగా చెట్లున్నాయి. బంగారపు సొమ్ములు ధరించి సరిగ వస్త్రాన్ని వల్లివాటిగా పైన వేసుకున్న జనులలాగా నిండా పూచిన గోగులున్నాయి. చూశావా, వసంతం కొత్త కొత్త పక్షుల ధ్వనులతో ఆక్రమించి భార్య లేని నాకు సహించలేని మనోవేదన కలిగిస్తున్నది. భార్యను ఎడబాసిన తీవ్ర దుఃఖం అనుభవిస్తున్న నన్ను మన్మధుడు చాలా బాధిస్తున్నాడు. కోవెలలు జయఘోషతో నన్ను సంతోషంగా పిలుస్తున్నాయి. రమ్యమైన అడవి వంకల్లో నీటి కోళ్లు మిక్కిలి సంతోషంతో మనోహరమైన ధ్వనులు చేస్తూ సహించలేని పరితాపం నాకు కలిగిస్తున్నాయి. లక్ష్మణ, మనం పంచవటి ఆశ్రమంలో ఉన్నప్పుడు ఇటువంటి మనోహరమైన ధ్వనులు వినపడినట్లయితే జానకి సంతోషంగా నన్ను పిలిచి ఆ ధ్వనులు ఎంత రమ్యంగా ఉన్నాయో వినమని నాకు చెప్పి సంతోషించేది. తనకు సంతోషమైనా నాకు సంతోషం అయితేనే కానీ ఆమెకు సంతోషకరం కాదు కదా. అనేకమైన పక్షుల గుంపులు నానా విధాలైన మనోహర ధ్వనులు చేస్తూ తీగల పొదల మీద వాలుతున్నాయి. చూడు, ఇంపైన ధ్వనులు చేస్తూ అతిశయించిన ఆశతో తమ జాతికి చెందిన పోత పక్షులతో కూడి ఆరు పక్షులు తుమ్మెదలు పాట పాడుతుంటే ఆడుతున్నాయి. నీటి కోళ్ల గుంపుల ధ్వనులతో కోయిలల ఇంపైన స్వరాలతో చెట్లు నాకు మన్మథతాపాన్ని ఎక్కువ చేస్తున్నాయి. అందమైన అశోక పుష్పాల గుత్తులు నిప్పులుగా, తుమ్మెదల ధ్వనుల మంటలు చిట్టపట ధ్వనులుగా, ఎర్ర చిగుళ్ల జ్వాలల్లాగా వసంతాన్ని నన్ను కాలుస్తున్నది. వినపడుతున్న ఇంపైన కోయిలల ధ్వనులు, చక్కగా పూసిన వనాలు ఈ వసంతకాలం సీతకు చాలా సంతోషమైనవి. అందమైన కళ్ళు, ఇంపైన వాకులు, తుమ్మిదిలాంటి ముంగురులు గలదైన సీతను ఎడబాసి, తమ్ముడా, నేను ప్రాణాలతో ఉన్నా ఏమి ప్రయోజనం? సగం శరీరం పోగా తక్కిన శరీరం ఏమి పనిచేయగలదు? విస్తారంగా పూసిన పూపొదలు అన్ని చోట్ల కనబడుతున్నాయి. చిక్కరాళ్ళంటి కళ్ళు గల సీత మాత్రమే కళ్ళారా చూద్దామంటే కనబడటం లేదు. అనురాగం కారణాన మన్మథుడితో పుట్టి వసంతుడితో పెంచబడిన ఈ శోకాగ్నితో కమ్ముకున్న మనస్సు శుష్కిస్తుంటే నేను ఎలా సహించి ఉండగలను? సీతాదేవి కనపడక నాకు శోకం కలిగించింది. ఈ వసంతుడు కనబడి చెమట బిందువులను ఆర్పివేస్తున్నాడు. సీతాదేవిని వదిలి తాపం వల్ల మాడుతున్న నన్ను నిర్దయుడైన గాలి దహిస్తున్నాడు. రెపరెప గాలి వీస్తుంటే స్ఫటికపు గవాక్షాలలాగా విచ్చుకున్న పురులు ప్రకాశిస్తుంటే, ఆడనెమళ్లు తమను చుట్టుకుని సేవిస్తుంటే, మత్తుతో పరవశించి మగనెమళ్లు సీతా వియోగంతో మన్మథ పీడితమైన నన్ను మరింత మన్మథార్థికి పాల్చేసే నాట్యం చేస్తున్నాయి. ఆడుతున్న మగనెమల్ని చూసి ఆడనెమలి సంభోగ ఇచ్చ ఎక్కువవుతుంటే, మగనెమలతో అదే ఆడుతుంటే వదలని మదన తాపంతో రెక్కలు విచ్చి ఆడుతూ ఆడపక్షిని జారబోతూ మెల్లగా ధ్వనులు చేస్తూ మగనెమలి భార్య లేని నన్ను పరిహాసం చేసేదానిలాగా నా వంక చూసింది. లక్ష్మణ, చూశావా ఇది? ఈ మగనెమలి ప్రియురాలిని రాక్షసుడు అడవుల్లో అపకరించి దాచిపెట్టలేదు కాబట్టి ఇది ప్రియురాలితో వేడుకగా వినోద క్రీడలు చేస్తున్నది. అవునా? అవురా, ఈ వసంతకాల మహిమ గొప్పదనం. దాని మహిమ వల్లే కదా పక్షి జాతుల్లో పుట్టిన ఆ ఆడనెమలి అనురాగాతిశయంతో మగనెమలి దగ్గరనే ఉంది. రావణాసురుడు హరించకపోతే నా సీత కూడా ఈ విధంగా నన్ను చేరేది కదా. అలాంటి నా ప్రియురాలు జానకిని వదిలిపెట్టి ఈ వసంతాన్ని ఎలా దాటుతాను? తేనెలు గారుతున్న పూల గుంపులతో అడవులు నిండిన నా పూలు సంతోషం కలిగించలేక నా పాలిట వ్యర్థమయ్యాయి. ఈ పూలు మంచి కాంతిగా ఉన్నప్పటికీ తేనె కోసం తుమ్మెదలు వస్తున్నా నా విషయంలో వ్యర్థమై నేలరాలుతున్నాయి. పక్షుల గుంపులు నాకు కామాన్ని పెంచడానిక అన్నట్లు మనోహర అవ్యక్త ధ్వనులు చేస్తూ ఒకదానిని మరొకటి పిలుస్తూ సల్లాపాలు ఆడుతున్నాయి. నా ప్రియురాలు సీతాదేవి ఎక్కడ ఉందో అక్కడ కూడా ఈ వసంతకాలం ఉంటే ఆమె కూడా నాలాగే మదనతాపాతిశయంతో వియోగ కారణాన బాధపడుతుండవచ్చు. జానకి ఉన్న చోట వసంతకాలం లేదు. రావణుడు ఎక్కడో రహస్య స్థలంలో దాచిపెడితే అక్కడ వసంతకాలం ఎలా వస్తుంది? అక్కడ కూడా ఇలాగే ఉంటే ఆమె ఈ విరహతాపం ఎలా సహించగలదు? ఒకవేళ ఇలాగే అక్కడ కూడా వసంతకాలం ఉంటే రాక్షసులు చుట్టుముట్టి చంపుతాం, కోస్తాం, నేను పీకుతింటాం అని బెదిరించే మాటలు ఉంటుంటే ముఖం వెలవెలబోయి ఆమె ఏమి చేయగలదు? శృంగార రసానుభావం ఎలా కలుగుతుంది? మధ్య వయస్కురాలు మెల్లగా మృదువుగా మాట్లాడే కోమల హృదయం కలది, సౌందర్యానికి స్థానమైనది, కొత్తగా వీక్షించే తామర రేకుల్లాంటి కళ్ళు కలది. కాబట్టి ఈ వసంత సమయంలో కామం అతిశయించగా సహించలేక శరీరం వదులుతుందా? సీతాదేవి వయసులో ఉంది, అందున పతివ్రత కాబట్టి కామం తీర్చుకునే వీల్లేక నా వియోగాన్ని సహించలేదు. లోకంలో భార్యాభర్తలు లేరా? ఎందుకు ఇంత తప్పిస్తున్నావు? భార్యకై అంటావా? సీతాదేవి మనసు ఎల్లప్పుడూ నా మీదే నిలిచి ఉంటుంది. ఏ దశలోనూ దానికి విరుద్ధంగా జరగదు. ఆ కారణాన స్మరణకు రాకుండా ఎలా ఉంటుంది? నన్ను నేను మరువగలనా? స్నేహం దూరమైన కొద్దీ దగ్గరవుతుంది, సమీపిస్తే తగ్గుతుంది. పూల వాసనలతో కూడిన ఈ గాలి ఎంతో సుఖం కలిగిస్తూ చల్లదనం ఇస్తున్నప్పటికీ సీత నా దగ్గర లేని కారణాన అగ్నిహోత్రంలాగా అమితమైన బాధ కలిగిస్తున్నారు. ఇది వాయువు స్వభావ గుణం అందామా? అంటే సీతాదేవి నా దగ్గర ఉన్నప్పుడు అమితమైన సుఖం కలిగించేది, కానీ ఇప్పుడు ఇలా కాలుస్తున్నాడు. ఏం పాపమో, అప్పుడు నేను రాముడినే కానీ ఇప్పుడు కాదా? అప్పటి గాలి ఇది కాదా? సీతాదేవి నా దగ్గర ఉన్నప్పుడు కష్టాలు కూడా సుఖంగానే ఉండేవి, ఇప్పుడేమో సుఖమైనవి కూడా దుఃఖంగానే అనిపిస్తున్నాయి. కాబట్టి నా సుఖ దుఃఖాలకు సీతాదేవే కారణం. ఈ నీచమైన కాకి నేను సీతాదేవితో పంచవట్లో ఉన్నప్పుడు మా వియోగాన్ని చూస్తూ ఆకాశం నుండి మా చెవులు కాల్చేట్టు కఠోరంగా కూస్తూ ఉండేది. ఇప్పుడేమో మళ్ళీ మా సంయోగాన్ని సూచిస్తూ చెట్టు కొమ్మ మీద వాలి రెక్కలు విదిలిస్తూ మరీ మరీ కూస్తున్నది. ఈ పక్షే పంచవట్లో ఉన్నప్పుడు సీతా వియోగాన్ని సూచించింది, ఇదే ఇప్పుడు ఆ స్త్రీరత్వం సంయోగాన్ని సూచిస్తున్నది. పూల కొనలున్న చెట్ల మీద మనోహరంగా కూర్చుని పక్షుల సమూహాలు నా ధైర్యం జడిపోయేటట్లు, కామం పెరిగేట్లు నానా రకమైన ధ్వనులు చేస్తున్నాయి. విన్నావా లక్ష్మణ, కామమర్దంతో కంపించిపోతున్న ప్రియురాలిని దాని మగడు వెంటబడిపోయిన విధంగా గాలి వల్ల కదులుతున్న తిలకపు పూల గుత్తిని మగతం మీద వెంటబడి తిరుగుతున్నది చూసావా? పేరుకు ఇది అశోకవనమే, కానీ వాస్తవంగా కామకజనుల శోకాన్ని వృద్ధి చేసేది ఇది. ఇప్పుడు అది ఏం చేస్తున్నదంటావా? గాలి వల్ల కదిలించబడిన పూల గుత్తులతో అనేక పర్యాయాలు నన్ను కొట్టేదానిలాగా భయపెడుతున్నాయి. అశోకం ఆహారం తిననీయదు, మల్లెలు వాడిపోయేట్లు చేస్తుంది, మామిడి వన్నె మారుస్తుంది, కమలాలు ఆలోచనలు పెంచుతాయి, కలువలు చంపడానికి ప్రయత్నం చేస్తాయి, శృంగార చేష్టలతో గర్భం కలిగిన మనసులతో నిర్మలమైన చందనం లాంటివి పూసుకున్న మనుషులలాగా నిండారా పూసిన మామిడి చెట్లు కాంతిగా ప్రకాశిస్తున్నాయి. లక్ష్మణ, పంపా తీరంలోని అడవుల్లో విలాసంగా అక్కడక్కడ కిన్నెరలు తిరుగుతున్నారు. చూశావా నీటి అలల్లో ప్రతిఫలించిన ఉదయకాలంలోని సూర్యుడిలాగా ఉన్న ఈ ఎర్ర కమలాలను చూశావా? సంతోషకరములైన కహ్లారాలు, ఎర్ర కలువలు, హంసలు, బెగ్గురులతో నిండిన నీళ్లను చూశావా? లేత సూర్యుడితో సమానమైన 9 రెక్కలతో కొట్టబడిన అకరువులున్న మడుగులను చూశావా? చక్రవాకాలతో కూడి మనోహరమైన వనం అనే వస్త్రాన్ని కప్పుకుని దప్పికి తీర్చుకోవడానికి వచ్చిన లేళ్లతో, ఏనుగులతో పంప ఎంతో ఆనందకరంగా ఉంది. తామరపూలు గాలివాటానికి విజృంభించిన అలలతో తాకబడి ఊయల మీద ఊగుతున్నట్లుగా ఇంపుగా ఉన్నాయి. చూశావా లక్ష్మణ, తామర రేకుల్లాంటి కళ్ళు, కమలాలంటే ప్రీతి, కమలగంధి అయిన సీతను చూడలేక బతకటం వల్ల నేలకు భారమే కానీ మరి ఏ ప్రయోజనమూ లేదు. లక్ష్మణ, ఈ మన్మథుడి కుటిల బుద్ధిని గురించి నేనేమని చెప్పాలి? ఎంతో దూరంగా ఉన్న నా ప్రాణంతో సమానమైన దానిని, కష్టంగా మాత్రమే సాధించ వీలయ్యేది, శ్రేష్టమైన గుణాలు కలదానిని, ప్రియమైన శుభకర వాక్యాలు చెప్పేదానిని నా స్మృతికి వచ్చేట్లు చేశాడు కదా. లక్ష్మణ, మన్మథుడు నన్నేమీ చేయలేడు, వాడి వల్ల నాకు భయం లేదు. కానీ ఈ వసంతుడు వాడికి తోడుగా వచ్చి నన్ను బాధిస్తున్నాడు. శత్రుబాహుళ్యం ఏర్పడింది. అందుగత్తె అయిన సీతాదేవి సాంగత్యం వల్ల అందమైనవి ఏవి నాకు అనుగాకం కలిగించాయో అవే ఆమెను ఎడబాయటం వల్ల అందం చెడి నాకు వైరాగ్యం కలిగించాయి. తక్కినవన్నీ ఎందుకు? తామర ముగ్గల రేకులను చూసైనా సంతోషిద్దామంటే సీతాదేవి కంటి రెప్పలతో అవి పోలి ఉండినట్లుండటం వల్ల ఆమె స్మృతికి వస్తున్నది. అది పోని, కమ్మటి గాలిని చూసైనా సంతోషిద్దామంటే సర్వ ప్రాణాధారకమైన ఆ గాలి నన్ను బాధ పెడుతూ తామర పూలను తాకి అలా వచ్చిన వాసన పుప్పడి తీసుకుని చెట్లలో నుండి బయటకు వచ్చి సీతాదేవి విడిచే నిశ్వాసాన్ని పోలి నా మనసును ఆకర్షిస్తున్నాడు. లక్ష్మణ, పంపా నదీ తీరంలో దక్షిణ తీరాన విస్తారంగా పూచిన గోగు కాడలు ఎంత ప్రకాశవంతంగా ఉన్నాయో చూశావా? లక్ష్మణ, కావిరాలు లాంటి వాటితో ఘనంగా అలంకరించబడిన ఈ పర్వతరాజు వాయువేగంతో ఎగరగొట్టబడిన దుమ్మును చిత్ర విచిత్రంగా సంతోషకరంగా లేవదీస్తున్నాడు. మనోహరంగా చెట్ల ఆకులు కనపడకుండా పూచిన అందమైన మోదుగులతో కొండ చర్యలు ప్రకాశిస్తున్నాయి. పూచిన కొనలు గల తీగల గుంపులు తమను చుట్టుకోగా పంపా నది ఒడ్డున పూచిన చెట్లు దట్టమైన కాంతులను ప్రసరింపజేస్తూ తమ కొమ్మలను ఊపుతున్నాయి. వృక్షాలు గాలికి కదులుతున్న కొమ్మలతో సంతోషంతో తమను సమీపిస్తుంటే కామమదం కల యువతుల్లాగా తీగలు కౌగిలించుకుంటున్నాయి. వాయువు నానా రసం గల జ్ఞానం కలవానిలా చెట్టు చెట్టు, కొండా కొండా, అడవి అడవి తిరుగుతున్నాడు. పూచిన పూలతో కొన్ని వృక్షాలు తీయటి వాసన ఇస్తున్నాయి. కొన్ని పూలు ఆకులు కనపడకుండా మొగ్గలతో కప్పబడి ఉన్నాయి. కొన్ని ఆకులు నీలంగా ఉన్నాయి. కొత్త పూలంటే అనురాగం కల మదించిన తుమ్మెదులు. ఇది ఇంపని, ఇది తీపని, ఇది ఇప్పుడే వికసించినదని భావిస్తూ సంతోషంగా చంకారాలు చేస్తూ పూల మీద పడిపోయాయి. ఒక తుమ్మెద తేనె మీద ఆశతో చెట్లలోని పూలచాటు నుండి తటాలన్న దాన్ని విడిచి బయటకు వచ్చి వేరే చెట్ల మీద ఎక్కువగా తేనె ఉండటంతో అక్కడికి పోయింది. పూలు తమ్మంతట తామే విశేషంగా రాలటం వల్ల అందమైన నేలలో సుఖంగా మనుషులు పరచని పూల పంపుల్లాగా ప్రకాశిస్తున్నాయి. నానా రకాల రంగులు కల పూలు అంతటా రాలి మనోహరంగా బంగారపు ఎరుపు తెలుపు కలిగి పరచిన పరుపుల్లాగా ప్రకాశిస్తున్నాయి. లక్ష్మణ, చూశావా? లక్ష్మణ, ఈ వసంత సమయంలో చెట్ల సమూహాలలో ఎంత విస్తారంగా పూలున్నాయో చూసావా? అన్నా, ఏ పక్క చూసినా పూలు కొమ్మల కొనల్లో జత కలిసి ఉన్నాయి. ఈ వృక్షాలు ఒకదానిలాగా మరొకటి పూయాలని పోటీపడి చక్కగా పూచి తొమ్మిదలు ఝంకార నెప్పంతో ఒకదానిని ఇంకొకటి అదే తక్కువ పూచిందని తానెక్కువగా పూశానని పరిహాసం ఆడింది. ఈ నీటికోడి తన భార్యతో నీళ్లలో మునిగి స్నానం చేసి నాకు మదన తాపం కలిగేట్లు రతికేళిలో నిమగ్నమైంది. గంగానదికి ఈ పంపా నది అందం లభించినందువల్లనే కదా మనోహర గుణాలతో లోకంలో ప్రసిద్ధికెక్కింది. నా భార్యను నేను కళ్ళారా చూస్తూ నిండు మనస్సుతో ఉండగలిగితే నాకు స్వర్గం మీద కానీ అయోధ్య మీద కానీ మనసు పోదు. స్వర్గం వైకుంఠం మాట అలా ఉందని సీతను చూస్తూ మిసమిసిమెరిసే ఈ పచ్చిక బయళ్ళలో మనం ఉండగలిగితే పొద్దుపోవటానికి కూడా మిగతా విషయాల జోలికి ఎందుకు పోతాను? మనం ముగ్గురం తప్ప వేరే ఆలోచన రాదు. తమ్ముడా లక్ష్మణ, చిగుళ్లతో మొగ్గలతో పూలతో అందమైన ఆకులతో కాంతివంతంగా ప్రకాశిస్తూ ఈ చెట్లున్న అడవుల కాంతితో నాకు పిచ్చెక్కుతున్నది. చక్రవాకాలు, బెగ్గురులు, నీటికోళ్లు, క్రౌంచాలు, కూసే పక్షులు, అనేక రకాల జింకలు, పందులు మితిమీరి ఉన్నాయి. ఈ పంపానదిని చూసావా? యువతీరత్నం, చంద్రముఖి, కమలలోచన అయిన సీతాదేవిని, సంతోషంతో కూడిన పక్షి సమూహాలు నాకు స్మృతికి తెచ్చి మితిమీరిన కామాన్ని నాకు కలిగిస్తున్నాయి. ఆడజింకలతో కలిసి చెరియల్లో తిరిగే మగజింకలను చూడు. ఆడజింక కళ్ళలాంటి కళ్ళు గల సీతను విడిచి నన్ను చూడు. అవెంత సంతోషంగా ఉన్నాయో, నేను ఎలా ఏడుస్తున్నానో చూడు. మదించిన పక్షి గుంపులు పర్వతాల్లోని బయళ్ళలో కామంతో సంతోషంగా తిరుగుతుంటే ఇక్కడ నేను తత్రపాటుగా ఉండటాన్ని ఏమని చెప్పాలి? సీతాదేవితో కూడిన ఈ మనోహరమైన వనంలో కామం చక్కబడే విధంగా ఇతర విచారం లేకుండా తిరిగినప్పుడు కదా నా మనసు చక్కబడుతుంది. పావన పంపానది జలాలను, పిల్లగాలులను నేను పావని అయిన సీతాదేవితో కలిసి సేవిస్తేనే కదా నా దేహంలో ప్రాణాలు నిలుస్తాయి. అలా కాకపోతే నాకు క్షేమం కలదా? కమలాలతో, కలువలతో పరిమళాలు కలదిగా చేయబడ్డ పంపా సమీపంలోని అడవులు గాలిని అలసటమాని సేవించగల వారే ఎంతో ధన్యులు. ఆ కమలాక్షి, ఆ సుందరి నిండు చంద్రుడిని పోలిన మోముగలది. వియోగం కలిగినందున ఏ విధంగా ధైర్యంతో ప్రాణాలు నిలుపుకోగలదు? దాని కొరకై నేను దుఃఖిస్తాను. వియోగం ఎలాగైనా సహించవచ్చు, అవమానం ఎలా సహించాలి? ఏం అవమానం వచ్చిందంటావా? సీతాదేవి తండ్రి జనకరాజు పాపరహితుడు, యథార్థం చెబుతాడు. గొప్ప పూజ్యమైన మనసున్నవాడు, ధర్మం అంటే ఆసక్తి గల ఆచారం గలవాడు. ఇలాంటి వాడు నేను మళ్లీ తిరిగి అయోధ్యకుపోయిన తర్వాత, అల్లుడా, నా కూతురు క్షేమంగా ఉందా అని కుశల ప్రశ్న వేస్తే నేనేమని జవాబు ఇవ్వాలి? నీ కూతురును ఎవడో ఎత్తుకుని పోయాడు అని చెప్పాలనా? ఇంతకంటే అవమానమైన మాట ఇంకొకటి లేదు కదా. నన్ను కడపారా కన్న తండ్రే నా మీద ప్రేమ వదిలి, రామా, నువ్వు అడవులకు పాలైపో అని చెప్పగా సీతాదేవి భర్త వెంట భార్య అనే న్యాయాన్ని అనుసరించి నా వెంట వచ్చింది. దాని వెంట నేను పోలేదు కదా. నేనేమి మగడిని, ఏమి కృతజ్ఞుడిని, ఎక్కడ ఏ గతి పట్టిందో. లక్ష్మణ, రాజునన్న పేరే గాని నాకు రాజ్యం లేదు. నాలాగా సంతోషహీనులై ఏడ్చేవారు ఎందరుంటారు? నవ్వుకుంటూ ఏడ్చుకుంటూ ఏదో తిని కొంపలబడి ఉందామంటే దరిద్రులో శ్రేష్ఠుడనై తిని ఇలాంటి నా వెంట తన పుట్టింటికి, బంధువులింటికి కాకుండా నాతో పాటు అడవులకు నన్ను వదలకుండా వచ్చిన ఆడపడుచును వదిలిన నేను దీన్ని చూసి ప్రాణాలు నిలుపుకోవాలి? లక్ష్మణ, సీతాదేవి ఘుమఘుమ కమ్మటి వాసనలు పెద్ద తల్లి అద్దంలాంటి ముఖాన్ని చూడగలనా? చెవులకు ఇంపుగా సమానమైన చిరునవ్వుతో కూడిన హాస్యపు మాటలను నేను వినగలనా? తనకు మనసులో బాధ ఉన్నప్పటికీ ఏమీ లేని దానిలా నా మదన తాపం చల్లారేటట్లు పలుకగా జీవించగలనా? మెల్లటి నడకగల సీతాదేవిని కూడి సంతోషంగా హృదయంతో జీవించగలనా? తమ్ముడా, నేనేమి చేయాలిరా ఇప్పుడు? అయోధ్యకు పోగానే కల్లాకపటం తెలియని మృదుస్వభావి మా తల్లి కౌసల్య ఎదురుగా వచ్చి, కుమారా, నా కొడలేదిరా అని అడిగితే ఏమని జవాబు చెప్పాలి? లక్ష్మణ, నువ్వు అయోధ్యకు వెళ్ళిపో. నా గతి ఏమిటంటావా? సీతను విడిచి నేను బతకలేను. ఒక్క బాధ అయితే ఎలాగైనా సహించవచ్చు. సీత నా సుఖానికి కారణమైంది. తన సుఖం లెక్కబెట్టకుండా నా సుఖం కొరకు నా వెంట నన్ను నమ్మి ఎడవలకు వచ్చింది. అలాంటి దాన్ని విడిచి నేను ఎలా బతుకుతాను? సీతాపతి, సీతాభర్త, సీతాప్రియుడు, సీతా మనోహరుడు, సీతా ప్రాణేశుడు అని ఎవరైనా అంటే వాళ్ళ ముఖం నేను ఎలా చూస్తాను? మొండి బతుకు బతికి అయోధ్యకు వచ్చాననుకో, మామగారికి ఏమని చెప్పాలి? కన్నతల్లికి ఏమని చెప్పాలి? వాళ్ళు వద్దని వారించినా మగవాడిలాగా సీతను తీసుకుపోయానే, ఇప్పుడు వాళ్ళు ఏమంటారు? కామానికి ఏడవాలా? నా అనాథ తత్వానికి ఏడవాలా? అవమానానికి ఏడవాలా? దేనికని ఏడవాలి? కాబట్టి నీ దుఃఖాలతో ఈ శరీరం నిలవదు. నువ్వు అయోధ్యకు పోయి భరతుడి దగ్గర చేరు. ఆయన కైక కొడుకైనా నువ్వంటే ప్రేమగలవాడు. నిన్ను అలక్ష్యం చేయడు, వెళ్ళు. ఇలా రామచంద్రమూర్తి ఎంతో సమర్థుడైనప్పటికీ బేలవలే ఏడుస్తూ ఉండటం చూసి లక్ష్మణుడు సమయానుకూలమైన నీతితో కూడిన హితబోధ చేసి సంతాపాన్ని ఉపశమింపజేద్దామని ఇలా అన్నాడు. అన్నా, ధైర్యం తెచ్చుకో. నీలాంటి ధీరుడు ఆపద్దశలో ఇలా దుఃఖించవచ్చునా, ఏడవచ్చునా? అన్నా, నా మనవి దయచేసి ఆలకించు. ఈ లోకంలో తనకు ఇష్టమైన వారు వదిలిపోతే తీవ్ర దుఃఖం కలుగుతుంది. ఇది లోకధర్మం అని నీ మనసుకు తెచ్చుకో. తెచ్చుకుని ఏం చేయాలంటావా? ఎవరి మీద, ఏ బంధువుల మీద స్నేహభావం ఉంచుకోవద్దు. అన్ని దుఃఖాలకు స్నేహభావమే కారణం. నీళ్లలో నానిన బొత్తి కూడా చమురుతో స్నేహభావం వల్ల మండుతున్నది కదా. నీళ్లలో నానితే మండదు, కానీ చమురుతో నానితే మండుతుంది. ఒత్తిని గాల్చేది స్నేహమే కదా. అందుకే స్నేహం వదులుకో. అట్లయినా సీత పోయిన పోని లేని ఊరుకుందామా అని అంటావేమో. సీతను పోగొట్టుకున్న ఊరికే ఉండమని నేను అనడం లేదు. ముందు మనం సీత ఎక్కడున్నదా అనే విషయం తెలుసుకోవాలి. దానికై మనం కృషి చేయాలి. ఆమె ఉనికి స్థానం మనకు తెలిస్తే మనం చంపుతామని భయపడి ఆమెను అపహరించిన వాడు తనంతట తానే సీతను దిచ్చి నీకు సమర్పిస్తాడు. అలా కాకపోతే వారెవరైనా సరే జానకితో పాతాళలోకంలో దూరిన, ఇంద్రుడు తల్లి కడుపులో దాగిన వాడిని చీల్చి చెండాడతాను. నువ్వు శ్రమించాల్సిన అవసరం లేదు. సీత అపహరణం వల్ల నాకు దుఃఖం లేదా? అవమానం నాకు లేదా? నువ్వు సీత కొరకు మాత్రమే దుఃఖిస్తున్నావు, నేను మీ ఇరువురు కొరకు దుఃఖిస్తున్నాను. బహిరంగంగా ఏడవటం లేదు, కార్యసాధన ఉపాయం ఆలోచిద్దాం. భార్య కొరకు ఎంతో బుద్ధి గలవాడివై కూడా, బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడివై కూడా ఆలోచన లేనివాడిలాగా ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవవద్దు. ఏడుస్తూ ఊరికే కూర్చుంటే ఏ పని జరగదు. నీకు ఏడుపు ప్రధానమా, సీతను మళ్ళీ పొందటం ప్రధానమా? రెండోదే ప్రధానమైతే దానికి కృషి చేయి. ఆ కృషికి కావలసింది ధైర్యం. కాబట్టి ధీరుడివిగా, ఏ విధంగానైనా సీతను సాధిద్దాం. ప్రయత్నం చేయకపోతే చెడిన పని ఎలా బాగవుతుంది? అన్నా, నువ్వు ఉత్సాహం వదలడం మంచిది కాదు. ఉత్సాహం కంటే బలం లేదు, ఉత్సాహమే శక్తి. ఉత్సాహవంతులకు సాధించినది లేదు. ఉత్సాహంతో పనిచేసే వారికి కార్యాలు విఘ్నం కలిగించలేవు. రామచంద్ర, నీకు ఉత్సాహం కలిగిందా? సీతను తప్పక తీయగలవు, చూడగలవు. శోకాన్ని తగ్గించుకో, కామవృత్తులు వదులుకో. నువ్వు కోవిదుడివి, మహాత్ముడివి, సుకృతాత్ముడివి. రామచంద్ర, ఇలాంటి నిన్ను నువ్వే తెలుసుకోలేకపోతే నేనేమని చెప్పాలి అని ఇలా లక్ష్మణుడు చెప్పగా, ఆయన చెప్పిన మాటలు సత్యమని భావించిన రాముడు దుఃఖాన్ని విడిచి ధైర్యం వహించాడు. ఆ తర్వాత శీఘ్రంగా శిలయేళ్ళు అడవులో గుహలు చూసుకుంటూ నిర్భయంగా నడుస్తూ తమ్ముడు ధర్మవాక్యాలు చెప్తుంటే వినుకుంటూ ముందుకు సాగిపోయాడు.